ప్రియమైన ఆత్మ బంధువులారా, ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఎవరైనా సాధన బాగా చేసుకునే వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో సాధన శ్రద్ధగా చేసుకునే వాళ్ళకి జగత్తు మాయ, జగత్తు నిజం కాదనే చెప్పవలే అని అంటున్నారు. జగత్తు నిజం కాదు, కనిపిస్తున్నటువంటి లోకం నిజం కాదనే చెప్పవలే. ఎందుచేదంటే ఎంత సాధన చేసినా జగత్తు మనకు నిజంగా కనిపిస్తున్నంతకాలం మనస్సు బహిర్ముఖం అవుతుంది. అంటే తాత్కాలికంగా మనస్సు అణిగి ఉన్నా మళ్ళీ విజృంభించది, మళ్ళీ బహిర్ముఖం అవుతూ ఉంటుంది. మనస్సు అణిగిని మనస్సును నమ్మటానికి వీల్లేదు, మనోనాశనం అయ్యే వరకు మనస్సును నమ్మటానికి వీల్లేదు. అలాగే చనిపోయిన పాము చోటు ప్రమాదం లేదు, కానీ అణిగిన పాము చోటు ప్రమాదం. దానికి ఏదైనా అనారోగ్యంగా ఉండి పాము అణిగి ఉందనుకోండి, అది ఏం చేయటం లేదంటే దానికి అనారోగ్యం వల్ల ఏం చేయటం లేదు. దానికి మళ్ళీ ఆరోగ్యం ఇస్తే అందరినీ కరవటం ప్రారంభిస్తుంది. అలాగే అణిగిన మనస్సు మరి విజృంభించే అవకాశం ఉంది. మనస్సు పూర్తిగా వేరుతో సహా నశించిన తర్వాత నశించిందని మనం అనుకోవాలి. మనోనాశనం అయితేనే కానీ బ్రహ్మ అనుభవంలోకి రాదు. మనం ప్రాణాయామం చేసినప్పుడు, పూజ చేసినప్పుడు, మహాత్ముల దగ్గర మహర్షుల దగ్గర సన్నిధానంలో ఉన్నప్పుడు మనస్సు కొంత అణిగినట్టే ఉంటుంది, మళ్ళీ అది విజృంభిస్తుంది. అంచేత అణిగిన మనస్సు మంచిదే, కానీ అది పరమస్థితి కాదు, చివరస్థితి కాదు. మనస్సు నశించాలి, అది పరమస్థితి. ఎందుకంటే అణిగిన మనస్సు మళ్ళీ ఎప్పుడో ప్రకోపించవచ్చు. మనోమూలంలో ఉన్న సద్వస్తువు బ్రహ్మము, అది మనోనాశనం అయితేనే కానీ ఆ వస్తువు మనకు వ్యక్తం కాదు. మనోమూలంలోనే ఉంది, అత్యంత సమీపంలో ఉంది మనకది. కానీ ఇంత సమీపంలో ఉన్నప్పటికీ అది మనకు వ్యక్తం కాదు, మనకు అవగాహన కాదు, అది మన అండర్స్టాండింగ్కి అందదు. వస్తువు దగ్గరలో ఉన్నప్పటికీ లేదంటే ఉంది, మనకు తెలియటం లేదు కాబట్టి లేదనుకుంటున్నాం. కృష్ణుడికి మన భాగవతంలో ఎక్కడో చోట చెప్తాడు, వాట్ ఎవర్ ఇస్ అటార్డ్ బై ద టంగ్, వాట్ ఎవర్ కన్సీవ్డ్ బై ది మైండ్ ఈజ్ అన్రియల్, ఈజ్ అంట్రూ అని ఉద్దవ గీతలో చెప్తాడు. మనం మనస్సుతోటి ఏది మనకు మనస్సు ఉంది ఏదో ఊహించుకుంటూ ఉంటాం. ఇంకా అదే పని, రాత్రి నిద్రలో తప్పించి పగల ఊహించుకోవటమే మనకు పని. ఒక గాఢ నిద్రలో మటుకు అణిగి ఉంటుంది మనస్సు, ఇంకా పగల ఏదో ఊహించి నోరుతో ఏదో మాట్లాడుతూ ఉంటాం, మనస్సుతో ఏదో ఊహించుకుంటూ ఉంటాం. లేనిపోయిన గలాటాలు, లేనిపోయిన కంటాలని తెచ్చిపెట్టుకుంటాం, ఏదో ఊహించుకుంటాం, ఏదో ఆలోచిస్తాం, ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటల వల్లే గలాటాలు వస్తాయి. ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, వాట్ఎవర్ నువ్వు నోటితోటి ఏది మాట్లాడినా అది నిజం కాదు. నువ్వు నోటితోటి ఇదే ఉదయం మొదలు సాయంత్రం వరకు, గాఢ నిద్రలోంచి బయటకు వచ్చిన మొదలు గాఢ నిద్రలోకి వెళ్లే వరకు ఏదో మాట్లాడుతూ ఉంటావు. నువ్వు మాట్లాడటమే పని. కొంతమంది చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు, చాలా తక్కువ మాట్లాడతారు, బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. వాడికి పెయిన్ గెయిన్ ఒకలాగా ఉంటుంది. వాడికి తక్కువ మాట్లాడేవాడు పెయిన్ వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు, గెయిన్ వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు. పెయిన్ గెయిన్ ఈక్వల్ వాడికి. ఇక్కడ కృష్ణుడు చెప్పింది, వాట్ఎవర్ ఇస్ అటార్డ్ బై ది టంగ్, ఈ నోటితోటి ఏది మాట్లాడినా, అయితే నీ మనస్సుతోటి ఏది ఊహించినా, ఏది సంకల్పించినా, ఇట్ ఇస్ అన్ట్రూ, ఇట్ ఇస్ అన్రియల్, అది అసత్యమే అని. ఎందుచేతంటే ఇక్కడ ఆయన చెప్పకుండా చెప్పే విషయం ఏంటంటే, మనం మన హృదయంలో సద్వస్తు ఉంది, బ్రహ్మం ఉంది, అది నోటితోటి చెప్పలేదు. ఏదో లోక వ్యవహారాలు ఏదో మాట్లాడతాం, నోటితోటి మాట్లాడేది ఏంటి? శాస్త్రం గురించి మాట్లాడవచ్చు, శాస్త్రం గురించి చాలాసేపు మాట్లాడవచ్చు. భగవద్గీతలు అలా ఉంది, ఉపనిషత్తులు ఇలా ఉండాలి. శాస్త్రజ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. శాస్త్రజ్ఞానాన్ని అనుభవ జ్ఞానం అనుకుంటే అది మనం మోసం చేసుకోవటం. ఇప్పుడు లోపల ఉంటుంది సద్వస్తువు గురించి, సత్యవస్తువు గురించి నువ్వు నోటితో మాట్లాడలేవు, నీ టంగ్ ఎక్స్ప్రెస్ చేయలేదు దాన్ని. ఒకవేళ నువ్వు నాలుకని దూరం వెళ్ళినా అక్కడ దాకా వెళ్ళినా అక్కడికి వెళ్ళే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అంత దూరం వెళ్ళలేక. ఒకవేళ నీ మనస్సు కూడా ఆ ట్రూత్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా మనస్సుతో పట్టుకునేది కాదు, లోపల ఉన్న భ్రమము ఏదైనా ఇప్పుడు లెక్కలు ఉన్నాయని కొన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటాయని కొన్ని మనసుతో పట్టుకోవచ్చు దాన్ని, అంటే మనసుతో నేర్చుకోవచ్చు లెక్కలు మ్యాథమెటిక్స్ని, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ను కూడా మనం మనసుతో నేర్చుకోవచ్చు. అయితే లోపల ఉన్న భ్రమము నువ్వు మనసుతో నేర్చుకోవడానికి నీకు నీ మనసు కంటే చిన్న వస్తువు కాదు, నీ మనసుకి ఆబ్జెక్ట్ కాదు. నీ మనస్సు నీ మాట అణిగిన చోట, నీ మాట కంప్లీట్గా శేషం లేకుండా నీ మనస్సు మాట అణిగిన చోట అది వ్యక్తమవుతుంది, కానీ మాట కండేది కాదు, మనసు కండేది కాదు అని చెప్పడం కోసం వాట్ ఎవర్ ఇస్ అట్టర్డ్ బై దిస్ టంగ్, నీ నోటితో ఏది మాట్లాడినా, వాట్ ఎవర్ కన్సీవ్డ్ బై ది మైండ్ ఈజ్ అన్ట్రూ, ఈజ్ అన్రియల్. నీ మనస్సుతో ఊహించిన ప్రతిదీ కూడా అసత్యమే. మీరు 90 ఊహించుకోవచ్చు, ఏది ఊహించినా నీ మనస్సుతో ఊహించేది అసత్యం, నోటితో మాట్లాడేది అసత్యం. ఎందుకంటే లోపల ఉన్న సద్వస్తువు ఈ మాటకి మనస్సుకి అతీతంగా ఉండి అది ఎంత లోతులో ఉందంటే అది మాటకు అందదు మనసుకు అందదు, నీ మాటకు అందదు మనసుకు అందదు అని అక్కడ లేదు అని మీరు అనుకోవద్దు. అక్కడ సద్వస్తువు ఉంది, అక్కడ ఉంది. అంటే జనరల్గా మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే మనకి ఏదైతే దేహంతో సాధాత్యం, మనం నేను నేను అంటున్నాం, మనం చెప్పే నేననే వేదాంత పరిభాషలో మిథ్యా నేనని, దొంగ నేనని, తర్వాత ఏమో రకరకాల పేర్లు వేదాంత హృదయ గ్రంథని. ఈ మిథ్యా నేనకు ఉపనిషత్తుల్లో రమణ మహర్షి గారు వీళ్ళు ఏదో మిథ్యా నేనని, దొంగనని వీళ్ళంటే ఉపనిషత్తుల్లో దానికి ఏమని పేరు పెట్టారంటే హృదయ గ్రంథి. ఆ హృదయ గ్రంథి ఉంటుంది, ఆ హృదయ గ్రంథి ఏం చేస్తుందంటే లోపల బ్రహ్మమని నీకు తెలియనివదు, ఈ దేహాన్ని ఇంద్రియాలని లోకాన్ని నీకు కనిపిస్తున్నటువంటి వస్తుజాలాన్ని అది నువ్వు కాకపోయినా అదే నువ్వని చెబుతుంది హృదయ గ్రంథి. దాని హృదయ గ్రంథికి అడుగున ఉన్నటువంటి, దాని లోపల ఉన్నటువంటి, దాని వెనుకున్నటువంటి సత్యవస్తువుకి, సత్యవస్తువు నీకు అది తెలియని హృదయ గ్రంథి. నీకు బాహ్యంగా ఉన్నట్టు దానికి లోపల చూడటం అలవాటు, నీకు బయటకు చూడటం దానికి అలవాటు. కొంతమందికి బయటకు చూడటం అలవాటు కానీ లోపల చూపు అంటే ఏంటో అర్థం కాదు. లోపల చూసుకొని అంటే లోపల చూడటం ఏంటని అంటారు, అసలు అర్థమే కాదు దానికి. కొంతమందికి ఇన్నర్ లైఫ్ అనేది ఉండదు అసలు, కొంతమందికి ఎక్కడో ఆత్మ చైతన్యం అటుంచండి అది ఇన్నర్ లైఫే ఉండదు వాళ్ళకి. ఊరికే స్థూల జీవితం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, ఆ ఫిజికల్ లైఫ్ మెటీరియల్ లైఫ్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, కానీ అసలు ఎక్కడ స్పిరిచువల్ లైఫ్, ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అది అదంతా వదిలేయండి, అసలు మన మెంటల్ లైఫ్ కూడా వాళ్ళకు ఉండదు, మానసిక జీవితం కూడా వాళ్ళకు ఉండదు. కేవలం గ్రాస్ లైఫ్ ఉంటుంది, ఫిజికల్ లైఫ్ మెటీరియల్ లైఫే, కానీ మెంటల్ లైఫ్ కూడా వాళ్ళకు ఉండదు. ఆ మానసిక జీవితమే లేని వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆధ్యాత్మిక రంగంలో వాళ్ళు వచ్చిన అభివృద్ధిలోకి రాలేరు ఆ మెంటల్ లైఫ్ లేని వాళ్ళకి. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు లోపల నీకు ఒక ఏదో నేను ఎక్స్ప్రెస్ అవుతానండి లోపల, ఇది మనస్సు అనండి, లేకపోతే హృదయ గ్రంథనండి, మిథ్యా నేనండి, దొంగ నేననండి, ఏదో నేను ఒక మనలో లోపల నుంచి నేనుగా వ్యక్తం అవుతాను. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, ఇట్ ఇస్ నాట్ ట్రూ, ఇట్ ఇస్ నాట్ లాయల్, అది నిజం కాదు. నీ లోపల నుంచి వచ్చే నేను నిజం కాదు, ఏదైతే నీ లోపల నేనుగా వ్యక్తం అవుతుంది అది నిజం కాదు. నిజం కాదు కాబట్టి నిజం నేను బాధపడుతుంది, నిజం కాదు కాబట్టి నేను బాధపడతాను. ఇప్పుడు మనకి ఎప్పుడైనా తలకాయ పోటు వస్తుంది, తలకాయ పోటు నిజం కాదు, ఏదో లోపల ఫారెన్ మ్యాటర్ అన్నప్పుడు తలకాయ పోటు వస్తుంది, అప్పుడు బాధపడుతుంది మనకు. మనం ఏం చేస్తాం, ఏమిటి ఈ తలకాయ పోటు ఎందుకు వస్తుంది మనకి, దీనికి ఏం మందులు వాడాలి, ఏం చేయాలి, లేకపోతే ఆవకాయ తినటం మానేయాలేమో, ఈ తలకాయ పోటు ఆవకాయ తినటం వల్ల వస్తుందేమో అని తలకాయ పోటును తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీకు తలకాయ పోటు ఉంటే నష్టం ఏంటి మీకు, దానివల్ల పెయిన్ వస్తుంది. ఈ సైంటిఫిక్ అప్రోచ్ సర్వసాధారణంగా వేదాంతం అంటే ఏదో గాల్లో మాట్లాడుకుంటున్నారు, గాల్లో మాట్లాడగలి ఇది సైంటిఫిక్ అప్రోచ్, ఇది సిస్టమేటిక్ అప్రోచ్ టువర్డ్స్ ట్రూత్. మీకు ఏదైనా పెయిన్ ఉందనుకోండి దేహంలో, మనసు వచ్చి దేహం మీద అభిమానం పెట్టుకుని దేహంతో కలిసి ఉంటుంది అనుకోండి, ఆ పెయిన్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది. ఆ దేహంలో నుంచి కొంచెం విత్డ్రా అవుతుంది అనుకోండి మైండ్, అదే పెయిన్ మీకు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే దేహాభిమానం ఉన్నవాడికి ఆ పెయిన్ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది, దేహాభిమానం తక్కువ ఉన్నవాడికి ఆ పెయిన్ తక్కువగా ఉన్నట్టు ఉంటుంది. అంటే దేహాభిమానం కనుక తక్కువ ఉంటే, దేహబుద్ధి తక్కువ ఉంటే దేహ ఆరోగ్యానికి మంచిదే, మానసిక ఆరోగ్యానికి మంచిదే. ఇప్పుడు గాఢ నిద్రలో మనకు కూడా పెయిన్ ఉన్నా ఏం తెలియదు కదా గాఢ నిద్రలో, ఏం చేస్తే మైండ్ పూర్తిగా దేహంలోంచి విడుదల పొందింది, దాని సోర్స్లో అది ఉంది. అది గాఢ నిద్రలో నీకు తలకాయ పూట నీకు తెలియదు. అంటే నీకు తలకాయ పూట వచ్చినప్పుడు దీన్ని తొలగించుకోవడానికి ట్రై చేస్తావు, ఏం చేస్తే దానివల్ల నీకు పెయిన్ వస్తుంది. అదే మనకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, మోకాళ్ళ నొప్పులను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఇంకా దానివల్ల ఏదో అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుంది, పెయిన్ వస్తుంది, శారీరక బాధపడుతున్నావు, అవి తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏ నేను వల్ల మనకి ఏ దేహంతో ఏ నేను దేహంతో తాదాత్యం పొందినటువంటి ఏ నేను వల్ల మనకు దుఃఖం వస్తుందో, దేనివల్ల అశాంతి వస్తుందో, దేనివల్ల మనం బంధింపబడుతున్నాం, దాన్ని తొలగించుకోవడానికి మనం సరైన ప్రయత్నం చేయటం లేదు. ఆ ప్రయత్నం చేయమనే తత్వం బోధించినది అవతార పురుషుడు చెప్పిన, మహర్షి చెప్పిన, యోగి చెప్పిన. అది అంటే నువ్వు పెయిన్లోంచి విడుదలవటానికి, అశాంతిలోంచి, దుఃఖంలోంచి, బంధంలోంచి, సఫరింగ్లోంచి నీ విడుదల పొందటానికి చేసే ప్రయత్నమే దాని సాధన అని పేరు చెప్పారు. దానికి సాధన అని ఒక అన్నమైన పేరు పెట్టారు. సాధన అంటే ప్రయత్నం. అంటే నీ మోకాల నొప్పుల నుంచి ఎలా విడుదల పొందటానికి ప్రయత్నం చేస్తున్నావో, నీ తలకాయ పోట్ల నుంచి ఏ విధంగా అయితే విడుదల పొందటానికి నువ్వు ఎలా ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు అయినస్సులోంచి కూడా అలా విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తే లోపల నీకు ఆనందం తెలుస్తుంది. మీకు తలకాయ పొడి తగ్గిపోయిన వెంటనే ఏమవుతుంది, మీకు ఆ బాధ పోతుంది, మళ్ళీ శాంతిగా ఉన్నట్టు, ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది. అలాగే ఈ నిత్య నేను, ఈ దేహగత నేను, దేహం మీద ఎక్కువ అభిమానం కలిగించే నేను ఎప్పుడైతే రిడ్యూస్ అవుతుందో, నీ లోపల ఆనందం ఉంది. ఆనందం ఎక్కడ, బయట ఎక్కడా లేదు, నీ లోపలే ఆనందం ఉంది. అది కృష్ణుడు చెప్పాడు భాగవతంలో. ధనం ఉన్నంత మాత్రం చేత సుఖం వస్తుందని, శాంతి వస్తుందని మీరు అనుకోవద్దు. అయితే బాగా చదువుకున్నంత మాత్రం చేత నీకు సుఖం వస్తుందని, శాంతి వస్తుందని అనుకోద్దు. తలకాయ పోటీ కారణం ఏదో, కారణం పోతే తలకాయ పోటీ ఎలాగైతే నీకు పోతుందో, అలాగే దేహంతో ఏ నేనైతే తాదాప్యం పొందుతుందో, ఆ నేను పోయే వరకు, ఆ నేను కంప్లీట్ గా నశించే వరకు పర్మనెంట్ పీస్, శాశ్వతమైన శాంతి కానీ, మోక్ష సుఖం కానీ, నిర్వాణ సుఖం కానీ నీ చేతికి అందదు. ఇప్పుడు కాదు, 1000 జన్మలు ఇచ్చినా సరే లోపల ఒక నేను మనకు వ్యక్తం అవుతుంది, అది దేహంతో తాదాప్యం పొందుతుంది, దేహం మీద అభిమానం పెట్టుకుంటుంది. ఆ దేహం మీద అభిమానం పెట్టుకుని నేను దేహంతో తాదాప్యం పొందుకుని నేను అది పూర్తిగా నశించే వరకు, దాని మూలంలో అది ఐక్యం అయ్యే వరకు, అప్పటి వరకు నీకు శాశ్వత శాంతి వచ్చే అవకాశమే లేదు. అశాంతికి ఏది కారణం, మిథ్యానేన కారణం. నువ్వు బంధానికి ఏది కారణం, మిథ్యానేన కారణం. ఈ మిథ్యానేన డిసప్పీర్ అయ్యే వరకు, ఇది కంప్లీట్ గా పోయే వరకు, అది కంప్లీట్ గా నశించే వరకు నీకు అశాంతి ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా ఇది వెంటాడుతూ ఉంటుంది అని భగవంతుడు చెప్తాడు. ఎవరు ఇతరుల సమస్య కాదు, నీ సొంత సమస్య. ఎవరో వచ్చి నీకు మోక్షాన్ని ఇచ్చి చేతులు పెడతారనుకోకు. ఏదో వారం రోజులు ట్రైనింగ్ అయితే, 5 రోజులు ట్రైనింగ్ అయితే, 10 రోజులు ట్రైనింగ్ అయితే మోక్షం వచ్చేస్తానని మీ అరిచేతిలో మోక్షం పెట్టేస్తామంటే ఈ మాట నమ్మద్దు. వట్టెవరు ఇది అట్టాడు బాయి టన్, ఇదంటూ మీకు 10 రోజుల్లో మీకు మోక్షం ఇచ్చేస్తాం ట్రైనింగ్ అవ్వని చెప్తే ఆ మాటలు మీరు నమ్మద్దు. మామూలు ఆరోగ్యానికి మీ అంతా మీరు ఎంత కొంత కృషి చేసుకుంటేనే కానీ ఆరోగ్యం రాదు. అలాగే మీరు మోక్షానుభవం పొందడం కోసం మీ అంతటా మీరు కృషి చేసుకోవాలి. కానీ ఎవరు వచ్చి మన చేతిలో పెట్టేస్తారో, లడ్డు చేతిలో పెట్టినట్టు మనం తినేద్దామని అనుకోవద్దు. మీ అంతటా మీరు ఎంతో కృషి చేసుకోవాలి. మీ కృషి కృప కింద మారుతుంది. మీరు ఎంతైతే కృషి చేస్తున్నారో అప్పుడు గురువు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం ఉండనే ఉంటుంది. మీరు చేస్తున్న కష్టం, మీరు చేస్తున్నటువంటి కృషి అనుగ్రహం కింద, దయ కింద మారిపోతుంది. భగవంతుడు అనేవాడు అనుగ్రహం లేకుండా ఉండడు, గురువు అనేవాడు అనుగ్రహం లేకుండా ఉండడు. అనుగ్రహం లేకుండా, దయ లేకుండా, శాంతి లేకుండా గురువు కానీ ఈశ్వరుడు కానీ ఉండడు. ఈశ్వరుడికి మరో పేరే గ్రేస్, కన్ఫెషన్. అంటే గురువు చెప్పుడైనా కోపం వచ్చినా అది కూడా అనుగ్రహం, గురువు అనుగ్రహం. గురువు చెప్పుడైనా మనకు కోపం వచ్చిందనుకోండి, మన మీద ఉడికి అనుకోండి, అది కూడా ఆయన అనుగ్రహమే, కోపం కూడా అనుగ్రహమే అని అని గుర్తించిన వాళ్ళు, అని గ్రహించిన వాళ్ళు ధన్యుడు. ఇంకేదైనా అండర్స్టాండింగ్ అనేది మనకు తేలిక కాదు. అండర్స్టాండింగ్ కూడా చాలా కష్టం. ఎంత పుణ్యబలం ఉంటేనే కానీ అండర్స్టాండింగ్ కూడా సాధ్యం కాదు. అసలు మామూలుగా మన వేదాంత పరిభాషలో ఏం చెప్తారంటే, బ్రహ్మ సత్యము, వేదం చెప్పింది బ్రహ్మ సత్యము, జగత్తు నిజాన్ని, బ్రహ్మ నిజము, జగత్తు నిజం కాదని అది వేదాంతంలో మామూలుగా చెప్తారు. భగవాన్ ఏం చెప్తున్నారంటే, బ్రహ్మ నిజమే, జగత్తు నిజమే, జగత్తు జగత్తుగా నిజం కాదు, బ్రహ్మముగా నిజమని. బ్రహ్మము నిజమే, జగత్తు నిజమే, కానీ జగత్తు జగత్తుగా నిజం కాదు, బ్రహ్మముగా నిజం. ఏం చేయాలి, జగత్తుకి ఆధారంగా ఉన్నది బ్రహ్మమే. జగత్తు మిజ్జని వేదం చెప్తుంది, జగత్తు మిజ్జే, జగత్తు జగత్తుగా మిజ్జే. కానీ జగత్తుని మీరు బ్రహ్మంగా చూస్తే జగత్తు కూడా నిజం. అయితే మనం జగత్తుని బ్రహ్మంగా చూడగలమా, చూడలేము. అందుచేత నిజం కాదని అనుకో. మనం లెక్కల్లో అనుకుంటాం ఎక్స్ అనుకోండి, ఆన్సర్ వచ్చే వరకు ఎక్స్ అది. అలాగే నువ్వు అనుకోవయ్యా, నిజం నిజం కాదని నువ్వు అనుకోకపోతే నీ మనసు లోపలకు వెళ్ళదు. ఏదో రకంగా ఒంపెట్టి నువ్వు పూజ చేసుకున్నా, జపం చేసుకున్నా, స్నానం చేసుకున్నా నేను మరిపించి మనసు బయటకు వచ్చేస్తా ఉంటుంది. అనుకో, నిజం కాదని నువ్వు అనుకో. అసలు ఏమీ లేదు, గుళ్ళు గోపురాలని ఎవరు మనుషులు కల్పించినాయి, మనసు కల్పించింది. కానీ ఇక్కడ హృదయంలో ఉన్న మట్టికి నేకెడ్ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్, ఫైనల్ ట్రూత్. కానీ గుళ్ళో ఉన్న దేవుడి మీద మనకు నమ్మకం, ఇక్కడ ఉన్న కంట్రోలర్ మీద, ఇక్కడున్న అంతర్యాల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఆ ట్రూత్ మీద మనకు లేదు. అయితే మనకి చిన్నప్పటి నుంచి కదా అనేక జన్మల నుంచి బాహ్య చూపు అలవాటు పడ్డాం, కానీ లోపల చూపుకు మనం అలవాటు పడలేదు. లోకం అంటే ఏంటి? ఒక రూపం, ఓ నామం, ఆ క్రియ, ఇదే లోకం. ఈ లోకంలో రూపాన్ని, నామాన్ని, యాక్షన్ని తీసేస్తే లోకం లేదు. దానికి ఒక రూపం ఉంది, రూపానికి పేరుంది. ఆ రూపం ఉందని చెప్పి ఏదో పని చేస్తూ ఉంటుంది. ఆ స్వభావాన్ని బట్టి పని చేస్తారు, వాళ్ళ సంస్కారాన్ని బట్టి పని చేస్తారు. కృష్ణుడు అంటాడే గీతలో, జ్ఞాని కూడా వాడు స్వభావాన్ని బట్టి మాట్లాడతాడు. స్వభావాన్ని నిగ్రహ కిం కరిష్యతి. ఇంకా రామకృష్ణుడి ఎక్స్ప్రెషన్ వేరు, వశిష్ఠుడి ఎక్స్ప్రెషన్ వేరు, రమణ మహర్షి ఎక్స్ప్రెషన్ వేరు, విశ్వామిత్రుడి ఎక్స్ప్రెషన్ వేరు. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళందరూ ట్రూత్ గురించి చెప్పినా, ఆ బ్రహ్మానుభవం గురించి చెప్పినా, బ్రాహ్మణిస్టుడు చెప్పినా, కానీ వాళ్ళకు కూడా బ్రాటప్ ఉంటుంది కదా, బాడీ బ్రాటప్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏ ఫ్యామిలీలో పుట్టారో ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళు పెరిగిన వాతావరణం తేడాగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి రామకృష్ణుడు వివేకానందకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా రామకృష్ణుడి ఎక్స్ప్రెషన్ వేరు, వివేకానంద ఎక్స్ప్రెషన్ వేరు. అంటే జ్ఞాని కూడా వాడి స్వభావాన్ని బట్టే మాట్లాడుతూ ఉంటాడు అయ్యా అర్జున అన్నాడు. వాళ్ళు చెప్పేది ట్రూత్ అయినప్పటికీ మనిషికి ఎక్స్ప్రెషన్లో తేడా వచ్చేస్తుంది. అంటే ఉన్నది ఒకటే, బహువిధాలుగా రకరకాలుగా ఎక్స్ప్రెషన్ చెప్తారు. పూజ కంటే, జపం కంటే, ధ్యానం కంటే ఆత్మ విద్య, ఆత్మ జ్ఞానం అత్యంత సులభం అన్నాడు ఒక చోట. అటువంటి ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చిందంటే, నువ్వు లోకాన్ని లోకంగా చూస్తున్నావు. నువ్వు లోకాన్ని ఎలా చూస్తున్నావు? రూపంగా, నామంగా, గుణంగా చూస్తున్నావు. ఇంతకి భగవాన్ చెప్పేది ఏంటంటే, నీకు అత్యంత సులభం అని ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్నదవయ్యా ఆత్మ ఉంది, అహమాత్మ గుడాకేశి అని భగవంతుడు కూడా విభూతి యోగంలో చెప్పాడు కదా, నేను అందరిలో ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నానని. నువ్వు లోకాన్ని చూస్తున్నావు, లోకమే నీ హృదయంలో వస్తువు నీకు తెలియకుండా అద్దస్తుంది. నువ్వు ఆ రూపాన్ని చూడటం వదిలే, నామాన్ని చూడటం వదిలే, యాక్షన్ చూడటం వదిలే, లోకాన్ని నువ్వు లోకాన్ని బ్రహ్మముగా చూడు, లోకాన్ని లోకంగా చూడకు. వెంటనే ఇక్కడ ఉన్న వస్తువు నీకు వ్యక్తమవుతుంది. నీ బంధానికి లోకమే కారణం. దేహంతో తాదాత్యం పొంది బుద్ధే నీ బంధానికి కారణం. అది ఎవరు వచ్చి తీసేస్తారనుకోకు, నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసి కృషి చెయ్యాలి. అంటే నువ్వు లోకాన్ని రూపదృష్టితో చూస్తున్నావు, నామదృష్టితో చేస్తున్నావు. ఆ చూపును వదిలేస్తే ఇక్కడ ఉన్నది నీకు వ్యక్తం అవుతున్నది. నీ దృష్టి మార్చు, దృశ్యం మారిపోతుంది. అంటే నువ్వు లోకాన్ని లోకంగా చూస్తున్నంత కాలం నీకు ఈ విజ్ఞానాన్ని పెరుగుతూ ఉంటుంది. రూపాన్ని మైనస్ చెయ్యి, నామాన్ని మైనస్ చెయ్యి, ఆ తర్వాత ఏమో ఈ యాక్షన్ మైనస్ చేయ, మైనస్ చేస్తే ఏమి లేదు లోపల ఉన్న వస్తువు, ఏమి సాధంతో నిమిత్తం లేకుండా నీకు ఎక్స్ప్రెస్ బయటికి నీకు వ్యక్తం అవుతుంది లోపల ఉన్న సర్ద వస్తువు. ఇప్పుడు నీ జీవితంలో నీకు పెళ్లి అవుతుంది, మంచినీళ్ళు తాగుతున్నావు, అన్నం తింటున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఇంకోటి చేస్తున్నావు, లేకపోతే ఎలక్షన్లో నిలబడుతున్నావు. జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఇదంతా స్వప్నమే, ఇదంతా డ్రీమ్ స్టఫే. అదేవిధంగా నీ చావు కూడా ఇన్సిడెంటే, అది కూడా ఒక ఈవెంటే. జీవితంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి, చివరిసారిగా దేహం చేసి దేహానికి వచ్చే చివరి సంఘటన చావు, అది కూడా సంఘటనే కానీ అది కూడా ఈవెంటే కానీ అది కూడా నిజం కాదు. అది కూడా అజ్ఞానం నిద్రలో జరిగే సంఘటన మాత్రమే. అది కూడా ఇట్ ఇస్ నాట్ ఏ ట్రూ, ఇట్ ఇస్ నాట్ రియల్, ఇట్ ఇస్ నాట్ లాయల్. అది కూడా నిజం కాదు, నిజం కింద అనిపిస్తుంది. చావు నిజం కాదు, పుట్టుక నిజం కాదు. ఇవన్నీ అజ్ఞానం నిద్రలో జరిగేటువంటి ఇవన్నీ జరిగే ఇన్సిడెంట్స్, సంఘటనలు. నీ మామూలు నిద్రలోంచి నువ్వు బయటకు రాగానే ఆ డ్రీమ్ అంతా ఎలాగైతే అసత్యం నీకు ఎలా తెలుస్తుందో, అజ్ఞాన నిద్రలోంచి నువ్వు బయటకు రాగానే చావులు పుట్టుకులు, ఎంతవరకు నువ్వు చనిపోయిన చావులు పుట్టుకులు అదంతా అసత్యమే, అందులో ఏమీ లేదు, అదంతా డ్రీమ్ స్టఫ్ అని. ఎప్పుడు నీ అజ్ఞాన నిద్రలోంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు, నీకు జ్ఞానోదయం అయినప్పుడు, ఆత్మానుభవం అయినప్పుడు, అమృతానుభవం అయినప్పుడు, హృదయంలో ఉన్న ఆనందం నీకు అందినప్పుడు, ఇంతవరకు ఎచ్చినటువంటి జన్మలంతా కూడా డ్రీమ్ స్టఫే అని నీకు అనుభవంలోకి వస్తున్నావయ్యా. ఆ స్థితిలోకి నేను తీసుకెళ్ళటానికి, హృదయంలోకి నేను మేలు కలపడానికి, ఆ చైతన్యంలోకి మేలు కలపడానికి, నీకు ఆత్మానుభవం కలగజేయటానికి ప్రయత్నం చేసేవాడు, నీకు సహాయ సహకారములు అందించేవాడు గురువు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పి లోకానికి ప్రయోజనం ఇందులో ఏదో ఉందని మీరు అనుకోవద్దు, ఏమీ లేదు. ఇప్పుడు మనం ట్రైనింగ్ కోసం వచ్చాం, దానికి ఒక అవకాశం. ఏ వస్తువుకైతే మరణం లేదో దాన్ని పొందే వరకు మనకు మరణం వస్తుంది, అంటే రీబర్త్ వస్తుంది. అంటే నీ బాడీని, నీ మైండ్ని మాక్సిమం ఉపయోగించుకో. బాడీ ఏదో రోజున మరణిస్తుంది, మాక్సిమం ఉపయోగించుకుని శరీరాన్ని, నీ మనస్సుని, నీ మాక్సిమం అంటే శరీరానికి మరణం రాకముందే మాక్సిమం శరీరాన్ని ఉపయోగించుకుని నీ మైండ్ని ఉపయోగించుకోయా. ఏది ఇక్కడున్న వస్తువుని పొందడం కోసం. నేదో మాట్లాడాను, ఏదో మాట్లాడాను, ఏదో మాట్లాడాను, అది మాట్లాడాను, ఇది మాట్లాడాను, ఆ లోపల ఆ చైతన్యం, అది అనుభవేక వైద్యం, అది అనుభవించవలసిందే. అది మాటలకు అందదు, మనస్సుకు అందదు, తలంపులకు అందదు, సంకల్పాలకు అందదు, అనుభవించవలసిందే. నువ్వు ఏదో మాట్లాడను, నేను ఏదో రాశాను అంటున్న డ్రీమ్ స్టఫ్, వాట్ ఎవర్ అట్టాడు బయట is untrue, is unreal. Whatever conceived by the mind is untrue, is unreal. ఇవేది తొంభ సంకల్పాలు నీకు రావచ్చు, అదంతా పారమార్థికంగా నిజం కదా, అంతా డ్రీమ్ స్టఫ్. నువ్వు నిజమ కాదా, నిజమ నమ్మొచ్చు, నువ్వు నమ్మావు కాబట్టి అది నిజం కాదు, అది నీ మనసుకు సంబంధించిన విషయమే. అది నువ్వు దేహానికి పరిమితం అవుతున్నావు, నీ ఉపాధికి పరిమితం అయిపోతున్నావు. ఈ దేహమే నేననుకుంటున్నావు, దేహమే సర్వస్వం అనుకుంటున్నావు. అయితే దేహానికి సర్వస్వం అనుకున్నంత కాలం, ఈ దేహమే నేననుకున్నంత కాలం, అప్పుడు ఏమి చెప్పాలంటే ఈ లోకం విద్యనే చెప్పవరే. అలా అని చెప్పకపోతే నీ మనసు లోపలికి వెళ్ళదాయే. లోకం నిజం నిజమని చెప్తాంటే నీ మనసు బయటికి వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళదు. ఇది నిజము కాదు, ఇది స్వప్నమే అనుకుంటేనే అది మనసు లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళడానికి సహకరిస్తుంది ఈ భావన. నువ్వెవడవో నువ్వు మరిచావు, లోపల ఏదిగా ఉన్నావో దాన్ని మరిచావు. చాలా కాలం అయిపోయింది నువ్వు మరిచిపోయా విషయాన్ని. అంచేది కానిదంతా నిజంలాగా నీ మనస్సుకు తోస్తోంది, నీ కళ్ళకు తోస్తోంది. మరిచావు, నువ్వు మరిచిపోయావు. ఎన్నో యుగాల కింద, ఎన్నో జన్మల కింద లోపల ఉన్న వస్తువు అదే, నీవు దాన్ని మరిచిపోయావా? మరిచావు నువ్వు దాన్ని, ఎప్పుడో మరిచిపోయావు. నువ్వు లోపల ఏదిగా ఉన్నావో దాన్ని ఎప్పుడు మరిచిపోయావు నువ్వు. దాని తాలూకు స్మృతి తీసుకొచ్చేవాడే, దాని తాలూకు జ్ఞాపకం తీసుకొచ్చేవాడే గురువు. అది నీవే, నీకు స్మృతి తీసుకొస్తాడు గురువు, రిమెంబరెన్స్ తీసుకొస్తాడు. అంటే నువ్వు ఏదిగా ఉన్నావో అది మరిచిపోవటం వల్లే నీకు ఈ సంఘటనలు, ఈ శరీరాలు, ఈ జన్మలు, ఈ మరణాలు, ఈ చావులు, పుట్టుకులు, తర్వాత ఈ సంఘ లోకంలో జరిగే వ్యవహారాలు, లోకంలో జరిగే సంఘటనలు అన్ని నిజంలో నీకు కనిపిస్తున్నాయి. మనం ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడనే భావన పోషించుకోవాలి, ఆస్తిక భావన పోషించుకోవాలి, మంచి బుద్ధిని సహృదయాన్ని పోషించుకోవాలి. ఆ మంచి బుద్ధి మనకు లేదనుకోండి, కల్టివేట్ చేసుకోవాలి. దేవుడు దేవుడు అనుకుంటున్నావు, ఈశ్వరుడు అనుకుంటున్నావు, పరమేశ్వరుడు అనుకుంటున్నావు, సర్వంతర్యామి, సర్వజ్ఞుడు, అది ఏదానికి ఏదో పేరు పెట్టు. వాడు లోపలే ఉన్నాడు, మూల తలంపు మూలంలోనూ ఉన్నాడు. వాడే దేహ ప్రారంభాన్ని అనుసరించి నాడిస్తున్నాడు. దాన్ని సత్యమను దేవుడను ఏదో పేరు పెట్టి నువ్వు అక్కడ ఎనర్జీ అనేది ఒకటి ఉంది, అక్కడి నుంచి ఈ మూల తలంపు వస్తుంది. అంటే మూల తలంపు తన మూలాన్ని దర్శించే వరకు, మూలాన్ని చూచే వరకు మూల తలంపు నశించదు. అక్కడికి వెళ్లే వరకు నువ్వు ఈ మూల తలంపును నమ్మటానికి వీల్లేదు. మళ్ళీ ఏదో ఆకర్షణ కలిగితే బయటకు వచ్చేస్తూ ఉంటుంది, విజృంభిస్తూ ఉంటుంది. విచారణ కొనసాగించవలే, తలకైపోవటం అంతకాలం మందులు వాడవలే, సాధన చేయవలే. మీ శరీరానికి అనారోగ్యంగా ఉందంటారనుకోండి, పోనీ ఉంటే ఉండనేవాడంటే మీరు ఊరుకుంటారా? అది పోగొట్టుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తారు. ఏం చేత ఆరోగ్యం నిజం కానీ అనారోగ్యం నిజం కాదు. ఆరోగ్యం నిజమే, అనారోగ్యం నిజం కాదు. అంటే నువ్వు ఎందుకు నీ అశాంతికి, నీ దేహం కాదు అశాంతికి కారణం, దేహాభిమానం అశాంతికి కారణం. దేహంతో ఏ దేహమైతే తాలాక్యం పొందుతుందో అది అశాంతికి కారణం. దాన్ని తొలగించుకోవడానికి విచారణ చేస్తూ ఉండవలే, మానకూడదు. నీకు శరీరానికి రోగం వస్తేనే దాన్ని తొలగించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా. ఒకవేళ డాక్టర్ గారు మీకు తగ్గదు అని చెప్తారనుకుని ఇంగ్లీష్ డాక్టర్ గారు, వెంటనే హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఒకవేళ హోమియోపతిలో ఒకటి తగ్గదు అనుకుని ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళిపోతారు. ఎందుకు మీకు ఎందుకు చెప్తున్నానంటే విషయాలు, ఎన్ని ప్రయత్నాలు చేయాలి, అన్ని ప్రయత్నాలు చేస్తారు మీకు రోగం తగ్గించుకోవడం కోసం. అలాగే మరి ఏంటి, మరి ఈ నిజాన్ని తొలగించుకోవడం కోసం నువ్వు చేసేది ఏంటి, ఏం చేస్తున్నావు? అంటే పూర్వీకులు, మన పూర్వీకులు రిటైర్, కింగ్స్ కూడా రిటైర్ అయ్యేవాడు. కొంత వయసు వచ్చేవాడికి ఓ 70 సంవత్సరాలు, లేదా 75 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చేవాడికి వరల్డ్ లైఫ్ లో నుంచి రిటైర్ అయ్యేవారు, విచారణ తీసుకోవడానికి రిటైర్ అయ్యేవారు కొంతమంది. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, విచారణ కొనసాగించవలే, నీకు శరీరానికి రోగం వస్తే ఎన్ని విధాలు నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, మరి విద్య నేను తొలగించుకోవడానికి నువ్వు విచారణ చేయవలసిందే. అందుచేత విచారణ బాగా జరగాలంటే నీ మనస్సు ఈ ప్రపంచంలోకి మాట మాటకి రిపీటెడ్గా రాకుండా ఉండటం కోసం ఇది అబద్ధమనే, ఇది స్వప్నమనే చెప్పవలే. లేకపోతే నీ మనసు మాట మాటకి బయటికి వచ్చేసింది డ్రీమ్ అనే చెప్పవలే. అయితే ఆత్మసాక్షాత్కరమైన వాడికి, లోపల సత్యం తెలిసిన వాడికి, లోపల బ్రహ్మం అనుభవంలో పొందిన తర్వాత లోకం కూడా వాడికి లోకంగా కనపడదు, వాడికి లోకం కూడా బ్రహ్మం కింద కనిపిస్తుంది. అంటే భగవాన్ అనేవారు, నువ్వు లోకాన్ని చూద్దీ అని కంగారు పడకు, నిన్ను చూసుకుని నువ్వు లోకాన్ని చూడనేవారు. నిన్ను చూసుకోకుండా నువ్వు లోకాన చూడకు, నిన్ను చూసుకుని నువ్వు లోకాన చూడండి. దాని అర్థం ఏంటంటే, నిన్ను చూసుకుంటే నువ్వు బ్రహ్మం అని తెలిసాక నువ్వు చూసేది కూడా, నీ చేత చూడబడేది కూడా బ్రహ్మమే. అంటే బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి ఇంకా వినటానికి కానీ, చూడటానికి కానీ, తెలుసుకోవటానికి కానీ ఏముండదు, అంతా తానే. ఆ బ్రాహ్మణ స్థితి పొందిన తర్వాత తెలుస్తున్నట్టు అప్పటి వరకు వాడికి తెలియదు. దీంతో సమానమైన స్థితి క్రియేషన్ లో ఏమీ లేదని. అంటే ఇక్కడ ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే, నువ్వు దేహంతో తాదాక్ష్యం పొందినప్పుడు ఈ దేహమే నువ్వు అనుకుంటావు. అప్పుడు ఈ దేహం వేరు, లోకం వేరు అనుకుంటావు. కనిపిస్తున్న మనుషులు వేరు, నువ్వు వేరు అనుకుంటావు. అన్ని ఉపాధులు నువ్వే, కానీ ఓ దేహంతో తాగా ఓ దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి మిగతా దేహాలు వేరనుకుంటున్నావు. ఆ ఉపాధి వేరనుకుంటున్నా, ఈ ఉపాధి వేరనుకుంటున్నావు. ప్రపంచంలో ప్రపంచం వేరనుకుంటున్నావు, నువ్వు వేరనుకుంటున్నావు. బ్రాహ్మణస్థితి పొందిన వాడికి, బ్రహ్మానుభవం పొందిన వాడికి లోకం వాళ్ళు అణిగిపోతుంది, దేవుడు కూడా వాళ్ళు అణిగిపోతాడు. అంతా బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. ఆ బ్రహ్మము తప్పించి అంతా మనో కల్పితమే. ఆ బ్రహ్మము తప్పించి ఆ లోపలది ఒకటే, నిజం ఒకటే, అది తప్పించి మిగతా అంతా మనో కల్పించమే. నీ మనస్సు చేత కల్పించబడింది అంత. ఎవరైనా పొగిడితే మీ ఇల్లు ఒక గది పట్టదు, మీకు గదే పట్టదు, మొత్తం ఇల్లు అంతా నిండిపోతారు మీరు. ఎప్పుడు ఎవరైనా పొగిడితే, ఎవరైనా నిందిస్తే ఏమవుతారు, గడ్డి పడకలాగా సమం అయిపోతారు, కలర్ తగ్గిపోతారు, వెయిట్ తగ్గిపోతారు, అన్ని తగ్గిపోతారు, కుంగిపోతారు. ఇప్పుడు దీనికి కారణం ఏమిటి, ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? ఒక రూపంతో, ఒక నామంతో, అది మీరు కాకపోయినా దాంతో ఒక రూపం వచ్చింది మీకు. ఆ పేరు ఎవరిలో పెట్టారు? ఆ పేరు ఎవరిలో పెట్టిన పేరు మీద అనుకుని దాంతో తదాక్ష్యం పొందటం. ఆ పేరు ఆ గోడ మీద రాస్తామని చెప్తాను కానీ మీరు ఆ 100,000 రూపాయలు ఇవ్వరు. మీరు అలా చేస్తారనుకోండి మీకు గౌరవం వస్తుంది, కానీ దేవుని అనుగ్రహం సున్నా. మీతో సంబంధం లేకుండా వాళ్ళు రాసుకుంటే అది వేరే విషయం. మీ కోరిక వల్ల అది రాయబడింది అనుకోండి, దేవుని అనుగ్రహం సున్నా. ఈ గౌరవం ఏంటి? ఈ గౌరవం ప్రపంచం అంతనే, ఈ గౌరవం కూడా అంతేనే. తర్వాత మీరు ఏదైనా కీర్తిని కోరుకుంటున్నారనుకోండి, మీ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, కానీ లోపలికి వెళ్ళదు. నీ రూపం, నీ నామం, రూపాలతోటి నామాలతోటి నిండి ఉన్న ఈ ప్రపంచం నీ లోపలున్న చైతన్య కాంతిని పొగే విధంగా అయితే నిప్పును కమ్ముతుందో, నీ రూపబుద్ధి, నీ నామబుద్ధే నీ లోపలున్న చైతన్య కాంతిని నీకు తెలియనివ్వటం లేదు అయ్యా. అంతేకాని అక్కడ లేదు, అక్కడ లేకపోవటం వల్ల కనపడకపోవటం కాదు, కానీ పొగ కారణంగా అది కనిపించడం లేదు. మందికి పని పోవటం లేదు, ఎక్కడెక్కడ దేవాలు పెడతా ఉంటారు, దాని స్లో పాయిజనింగ్ అంటారు. మామూలుగా ఏం చేస్తారంటే, ఏమైనా బాగున్నారా, కులాసా ఉన్నారని అడుగుతారు మామూలుగా. అయ్యో పాపం మన క్షేమం అడుగుతున్నారేమో అనుకుంటాం. ముందు వాళ్ళు మరి మిత్రులే నటిస్తారు, తర్వాత ఆ బ్రెయిన్ శుభ్రంగా పొల్యూట్ చేస్తూ ఉంటారు, మీ మైండ్కి పొగ తెచ్చేస్తారు. వాళ్ళు మామూలుగానే వాళ్ళు మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఈ భేదం పెట్టే వాళ్ళకి మామూలు వాళ్ళకంటే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మీకు స్నేహితులాగా నటిస్తారు, కూర్చుంటారు, బాగున్నారు అంటారు, కులాల్సా ఉన్నారు, ఏంటి మీరు కనిపించాలా కారణం అంటారు. అక్కడ వాళ్ళు వాళ్ళ మీద మీకు ఇష్టం కలిగే వరకు జాగ్రత్తగా ఉండి అక్కడి నుంచి మీ బ్రెయిన్, మీ మైండ్ పొల్యూట్ చేయడం ప్రారంభించి స్లోగా పాయిజన్ చేస్తారు. మీరు పూర్తిగా కుడిపోయే వరకు మనం కుడిపోయే సంగతి మీకు తెలియదు. ఒకవేళ మీకు తెలియదు, మనం పూర్తిగా కుళ్ళిపోయాక కుళ్ళిపో అప్పుడు తెలిసిన లాభం ఏంటి? కుళ్ళిపోయిన తర్వాత తెలియదు, మామిడి పండు శుభ్రంగా కుళ్ళిపోయిన తర్వాత ఎవరు తింటాడండి అదని. ఇది వ్యాసుడు చెప్పాడు భారతంలో. వేద బుద్ధి పెట్టే వాళ్ళతోటి నువ్వు మామూలుగా స్నేహం చేయక్కర్లేదు, వాళ్ళని రోజు చూస్తున్నా నీకు దోషం అన్నాడు. అందుకే భగవాన్ చెప్పేది ఏంటంటే, ఈ దేహ బుద్ధి, ఈ రూప బుద్ధి, తర్వాత ఈ వేరు చేసే బుద్ధి, వేరు చేసే బుద్ధి, రూపబుద్ధి, నామబుద్ధి, ఈ రూపాలతోటి నామాలతోటి సమ్మేళన అయినటువంటి మిక్చర్ అయినటువంటి ప్రపంచం ఇదంతా పొగ. ఆ పొగ ఏ విధంగా అయితే నిప్పును కనపడటం లేదో, ఈ రూపబుద్ధి, నామబుద్ధి, రూపనామాలతోటి నిండినట్టు రూప నామ క్రియలతోటి నిండినటువంటి ఈ ప్రపంచం కూడా పొగలాంటిది. నువ్వు ఈ వరలో కలిసిపోయినంతకాలం, ఈ ప్రపంచంతో తలాక్ష్యం పొందుతున్నంతకాలం, నేను చెప్పినటువంటి రూపబుద్ధి, నామబుద్ధి, లోకబుద్ధి, లోకవాసంతో సమ్మేళనం అయినంతకాలం, లోపల నిజం ఉన్నా, నిజమనే నిప్పు లోపల ఉన్నా అది నీకు తెలియబడదు. అంటే మరుగు పరిస్థితి లేదనుకోకు, నీకు తెలియదంతా లేదనుకోకు, నీ కనిపించిన లోపల నీకు కనిపించడం లేదని లేదనుకోకు. నీ అవగాహనకి అది అర్థం అవటం లేదు, నీ అవగాహనకి అది అర్థం అవటం లేదు, నీ అవగాహనకి అది అర్థం అవటం లేదు కాబట్టి లేదు అనుకోవద్దు. ఇంత గందరగోళం ఉన్నప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, ఇంత గందరగోళం ఉన్నప్పటికీ ఇంత ఫారెస్ట్ లోకి వెళ్ళినట్టు చెప్తున్నాడు. ఇప్పటి వరకు మనం ఫారెస్ట్ లో ఉన్నాం, కానీ ఇక్కడ ఒక్కసారి ఒడ్డుకి తీసుకొచ్చేస్తున్నాడు, కంగారు పడకండి. ఇక్కడ చాలా గందరగోళం ఉన్నప్పటికీ వాడు కరుణామయుడే. ఇంత ఫారెస్ట్ లో ఉన్నప్పటికీ మీలో ఉన్న లోపాలు దోషాలు ఉన్నప్పటికీ అటండి, వాడు కరుణామయుడు. ఎవరు వాడు? దయగలవాడు అటండి. ఎవరండి? ఈశ్వరుడు దయగలవాడే, వాడు కరుణామయుడే. అసలు ఇంకోటి అండి, భక్తి ఎందుకు అనుకుంటున్నారు మీరు? చాలా మంది భక్తి లేని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అండి, వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నారు, దీనివల్ల ఏం కలిసి వస్తుంది వీళ్ళు అనుకుంటారు. భక్తి లేని వాళ్ళు వాళ్ళు మన ఎదురుకుండా అందరూ చాటు చాటున అనుకుంటారు. పేరు మార్కెట్ ఏదైనా చేసుకుంటే 10 రూపాయలు కలిసి వస్తాయి మనకి, లేదా ఎక్కడైనా ఏ తేకాటాడుకుంటే 1000 రూపాయలు రావచ్చు మనకి. వీళ్ళు మీది భక్తి వల్ల ఏం కలిసి వస్తున్నాయి వీళ్ళకి? భక్తి వల్ల టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు, ఎనర్జీ వేస్ట్ చేసేసుకుంటున్నారు, చాటుని అనుకుంటారు, చాటు చాటుని చెవులు కొనుక్కుంటూ ఉంటారు. అసలు భక్తి కంటే ఉత్కృష్టమైనది ఏమి లేదు, భక్తి కంటే ఉన్నతమైనది ఏమి లేదు, భక్తి కంటే ఉదాత్తమైనది లేదు. అసలు మీరు శరీరం మరణించాక మీకు కూడా వచ్చింది అది ఒకటి మాత్రం అది జ్ఞాపకం పెట్టుకోండి, మిగతాదంతా డస్ట్. ఒకవేళ మీరు గొప్ప గౌరవాన్ని సంపాదించినా మీ గౌరవం కూడా దుమ్ముతోడు సమానం. భక్తి గురించి చాలా మంది వాళ్ళకి ఐడియా లేదు. యేసుక్రీస్తు చెప్పినట్టు వాళ్ళ గురించి మనం ప్రార్థించవలసిందే. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు, వాళ్ళని క్షమించి వాళ్ళని ఆశీర్వదించు అన్నాడు. అంటే భక్తి గురించి ఎవరైనా విమర్శిస్తే అలాగే అనుకో, ఏం చేద్దని? భక్తి దగ్గర గొప్పతనం ఎక్కడ ఉందంటే, మైండ్ లో మైండ్ని ప్యూరిఫై చేసే శక్తి, భక్తికి ఉన్న శక్తి మీ దేనికి లేదు. ఇది బాగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్క వాక్యం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు డిస్పర్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన ఇబ్బంది లేదు. మనం రోజు స్నానం చేస్తాం, నీళ్ళతో స్నానం చేసి ఎంత బాడీని శుభ్రం చేయటానికి, బాడీని బాగా పరిశుభ్రం చేయడానికి రోజు స్నానం చేస్తాం, సబ్బు పెడతాం, సున్నిపిండి పెడతాం. అప్పుడు సున్నిపిండి ఏ విధంగా అయితే మీ బాడీని శుభ్రం చేస్తుందో, అలాగే మీ మైండ్ని శుచి చేసి, మీ మైండ్ లో డస్ట్ ఉంటే, మీ మైండ్ లో మలినాలు ఉంటే, మైండ్ లోని మలినాల్ని సబ్బు తీసేయదు, వాటర్ తీసేయదు. మీరు నదిలోకి వెళ్ళి స్నానం చేస్తేనే మైండ్లోనే మలినింపదు, శరీరంలోనే మలినింపోతుంది. ఆ మనసులోని మలినాన్ని తీసేది ఒక భక్తికే సాధ్యం, దేనికి సాధ్యం కాదు, యోగానికి కూడా సాధ్యం కాదు. దట్ ఈజ్ డివోషన్. అంటే సున్నిపిండి ఏ విధంగా అయితే మన శరీరానికి శుభ్రం చేయడానికి చూస్తుందో, ఆ మనసులో ఉన్న మలినాన్ని, మనసులోని అపవిత్రతను, లోపల ఉన్న సత్యాన్ని, గోచరము మన కళ్ళకు గోచరం కాకుండా ఏ డస్ట్ అయితే మనకు అడ్డొస్తుంది, ఆ డస్ట్ను తీసేయడానికి భక్తి చేసినట్టుగా ఏ ఇతర ప్రక్రియ చేయలేదు. అంటే కొంతమంది భక్తి అంత దూరం తీసుకుపోయారు. ఒకటి జ్ఞాపకించుకోండి, మన శరీరం మరణించాక మనకు కూడా వచ్చేది మనస్సు, ఒకటి ఇంకేది రాదు. ఆ మనస్సులో ఉన్న మలినం తీసేది భక్తి. ఇప్పుడు భక్తి యొక్క ప్రాముఖ్యత ఉందో లేదు మీరు గ్రహించండి. ఇక ఇంతకీ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇంతవరకు మనం ఫారెస్ట్ లో పెట్టాడు, నామ బుద్ధి అన్నాడు, రూప బుద్ధి అన్నాడు, ఆ బుద్ధి అన్నాడు, ఈ బుద్ధి అన్నాడు, మరణ బుద్ధి అన్నాడు, మాలిన్య బుద్ధి అన్నాడు, ఆ బుద్ధి అన్నాడు, ఈ బుద్ధి అన్నాడు, ఇదంతా ఫారెస్ట్ అన్నాడు. ఈ ప్రపంచం మీ లోపల ఉన్న హృదయంలో ఉంటుంది సద్వస్తుని మీరు తెలుసుకోలేరు. ప్రపంచాన్ని ప్రపంచంగా మీరు ఎంతకాలంతో చూస్తున్నారు, అంతవరకు మీరు ఎన్ని యోగాలు అభ్యసించినా మీరు తెలుసుకునే అవకాశం లేదు. హోప్ ఏమీ లేదు, దేర్ ఇస్ నో హోప్ అంటున్నాడు, దేర్ ఇస్ నో హోప్. మీరు ప్రపంచాన్ని ఎంతకాలమైతే ప్రపంచంగా చూస్తున్నారో, ఎన్ని సాధన చేసినా లోపల ఉన్నటువంటి వస్తువుని మీరు తెలుసుకోలేరు. హోప్ లేదని ఏదో మన సిద్ధాంతం ప్రకారం ఆయన చెప్పవలసినదే చెప్పాడు. కానీ బట్ట చెప్తున్నాడు, బట్టోటి ఇఫ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో బట్ట వస్తా ఉంటుంది, ఇఫ్ వస్తా ఉంటుంది. ఆ ఇఫ్ బట్టలో వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ సిద్ధాంతం, కానీ ఆయన కరుణామయుడు. ఎవడు కరుణామయుడు? ఈ లోపల ఉన్నాడే ఆయన, ఆయన కఠినుడు కాదు, కరుణామయుడే. ఈ కంపాషన్ లైన్ లో దయ ఉంది, ఆ లోపల కరుణామయుడు. నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు, నీ హృదయంలో కూర్చున్నవాడు. నువ్వు నిద్రపోతున్నా, జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, ఏ అవస్థలో ఉన్నా, నేను అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, అనుకూల పరిస్థితులు ఉన్నా, వాడు కరుణామయుడు. వాడు ఒక్కోసారి తలుపు సందు పెట్టినట్టు నేను నొక్కుతా ఉంటాడు అయ్యా, ఎందుచేత? నీ మనస్సును, నీ మనస్సులో ఉన్న మలం కక్కించడానికి చేస్తాడు. కానీ క్రూరుడు కాదు ఆయన, క్రూరుడు కాదవయ్యా, ఆయన కరుణామయుడే. కృష్ణుడు నదిలో ఉరికాడు, భాగవతంలో చెప్తాడు వ్యాసుడు. కృష్ణుడు నదిలో ఉరికాడు, ఆ కాళి ఈ సర్పం మీద కాళ్ళు పెట్టాడు, కోపం మీద కాదు, వాడిని అనుగ్రహించడానికి అంటాడు వ్యాసుడు. ఏంది ఇక మనం ఏ ఈ వాక్యాలు విన్నాక ఫ్రూట్
என்ன அது சரீரம் உண்டே, சரீரம் போயினா இப்பந்தாரு.
ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఇంతవరకు సిద్ధాంతం చెప్పుకొచ్చారు, నువ్వు ఎన్ని యోగాలు చెయ్యి, ఎన్ని అభ్యాసాలు చెయ్యి, వారం రోజులు ట్రైనింగ్లు, నెలలు ట్రైనింగ్లు, 15 రోజులు ట్రైనింగ్లు, ఈ ముక్కులో గాలి చూసుకోవటం, ఈ ముక్కులో గాలి ఇడిచిపెట్టం, ఎన్ని ట్రైనింగ్లు ఉన్నాయి, అబద్ధం చెప్పడం లేదు ఎన్ని ట్రైనింగ్లు. కానీ లోకం ఎంతకాలం అయితే నీకు నిజం కింద కనిపిస్తాను, అంతకాలం నీ మనసు నీకు బయటకు రాకుండా నువ్వు ఆపి చేయలే వచ్చేస్తావని తాత్కాలికంగా అనుకుండొచ్చు. నువ్వు చెప్పిడానం తిన్నా, నేను చెప్పడానం తిన్నాను, నా మనసు ఏదో బాగుపడిపోతున్నాను అనుకో, మంచిదే ఆహారం ఏమో మంచిదే, కానీ లోకం నీకు నిజం కింద అనిపిస్తున్నంత కాలం మనసును బయటకు రాకుండా, మనసు బాహ్యముఖం అవ్వకుండా, మనసు బహిర్ముఖం అవ్వకుండా నువ్వు ఆపిచ్చేయలేవు, తాత్కాలికంగా అనుకుండొచ్చు చెప్పడానం తింటే. కానీ ఈ కానీ బట్ట ఇప్పు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నాను కదా. ఇప్పుడు సిద్ధాంతం చెబుతున్నాడు, ఈ లోకం నిజంగా కనిపిస్తున్నంత కాదు, ఎన్ని సాధన చేసినా మనసు బాహ్యముఖానికి వచ్చేస్తున్నాయి ఇక్కడ భగవాన్ చెబుతూ. కానీ కరుణామయుడు ఆ లోపల ఉన్నవాడు, కరుణామయుడు కఠినమైన వాడు కాదు, వాడు శివ కాదు, వాడికి ఆ స్పందన ఉంది, వాడు కరుణామయుడు. అంటే వాడి అనుగ్రహం మీకు దొరికిందనుకోండి, వాడి పాదాలు మీకు దొరికినాయి అనుకోండి, ఈ రూపాలు, ఈ భేదాలు, ఈ గొడవలు, ఇంతవరకు నేను చెప్పినట్టు ఈ రూప బుద్ధి, నామబుద్ధి, ఈ లోక వాసన, దేహ వాసన, ఎంతకాలం పడుతుంది ఇవన్నీ పోవటానికి. ఇక్కడ మళ్ళీ భక్తిని అలాగ పైకి ఎత్తి పడేస్తున్నాడు. రమణ మహర్షి గారి మీద ఒక అపవాదం ఉంది, ఎంతసేపు జ్ఞానం గురించి చెప్తాడు, భక్తి గురించి ఎప్పుడేంటండి మీ స్వామి? ఇక్కడ భక్తిని, భక్తిని పైకి ఎత్తి అవకలు పడేస్తున్నాడు. అంటే రమణ మహర్షి గారు పైకి జ్ఞాన కింద కనిపిస్తాడు, లోపలకు ఉన్నది భక్తే, కానీ పైకి మీకు చూడటానికి అలా కనిపిస్తూ ఉంటాడు. పైకి రమణ మహర్షి మీద అపవాదం ఉంది, ఆయన జ్ఞానం గురించి చెప్తాడు కానీ భక్తి గురించి ఎక్కువ చెప్పడేంటది, తనకి ఎత్తే ఒకరు పడేస్తున్నాడు. పైకి వచ్చింది ఎవరి భక్తిని, భక్తిని చిటారు కొమ్మకి తీసుకెళ్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఆయన కరుణామయుడు, లోపల ఉన్నవాడు కరుణామయుడే, ఒక రవ్వంత ముళ్ళంతైన అనుగ్రహం ఆయన గ్రేస్ నేనే పడింది అనుకోండి, గడ్డిమేటంత కాల్చడానికి గడ్డిమేటంత నిప్పక్కర్లేదు, ఒక అగ్గిపూల చాలు. అదేవిధంగా నీలో మనస్సులో గడ్డిమేటి లాంటి, గడ్డిమేటి లాంటి మలినం ఉన్నా, నీ మనస్సులో గడ్డిమేటి ఎంత, గడ్డిమేటి ఎంత ఉందో అంత మలినం ఉందనుకో, పెద్ద కుప్ప ఎంత ఉందా అంత మలినం నీ మనస్సులో ఉందనుకో, ఎంత ఉన్నా, ఎంత పెద్ద గుమ్మడికాయనా చిన్న కత్తి పీటకలోకు, అలాగే ఎంత పెద్ద గడ్డి, గడ్డిమేటైనా ఒక అడ్డి పూలకు లోకు. అదేవిధంగా నీ మనస్సులో, నీ హృదయంలో ఎంత మలమున్నా, ఎన్ని దోషాలున్నా, ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కరుణామయమైన భగవద్ అనుగ్రహం లభిస్తే, వాడు లోపల ఈశ్వరుడు యొక్క పాదాల మీద నీకు భక్తి కుదిరితే, వాడు దయ నీకు లభిస్తే, ఎంతసేపు నీ మనస్సు పరిశుద్ధమవుతున్నాయా, అప్పటికప్పుడే పవిత్రుడైపోతావు, అప్పటికప్పుడే పరిశుద్ధం అయిపోతావు. పొగ తప్పు, ఆ పొగ తప్పుకున్న వెంటనే నిప్పుడు నీకు గోచరిస్తుంది కదా. అలాగే మాయ అనే పొగ, అజ్ఞానం అనే పొగ ఆయన అనుగ్రహం అలా పక్కన తప్పుకుంటే లోపల ఉన్న వస్తువు నీకు తెలియటం ఎంతసేపు, గంటలు పడుతుందా, జన్మలు పడుతుందా, లేదా సంవత్సరాలు పడుతుందా, యుగాలు పడుతుందా, ఇప్పుడే ఎక్కడ అనుగ్రహం ఉంటే ఇప్పుడే గోచరిస్తుంది. ఎంతసేపు అయ్యా, వీడు ఎలా చెప్తాంటే కృష్ణుడు చెప్తాడు, ఆయన బాణే ఆయనది, ఆయన బాణే ఎవరు పోకడ వారిది ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి, స్పోకెన్ ఎక్స్ప్రెషన్ అయినా, రిటర్న్ ఎక్స్ప్రెషన్ అయినా, రిటర్న్ ఎక్స్ప్రెషన్ అయినా ఎవరు ఎత్తుగడ వారిది, ఎవరు పోకడ వారిది. కృష్ణుడు ఎలా చెప్తాడంటే, ఆలు ఈనింది అనుకోండి, ఆలు ఈనిన తర్వాత దూడంతా ఇది ఉంటుంది, దాని పైన మాయ ఉంటుంది, ఆ మాయను చూస్తే మనకు ఎలపరం. కానీ ఆలు ఏం చేస్తున్నట్టండి, శుభ్రంగా మాయంతం వచ్చింది, ఆ నాలుగు నాలుగు చోటు నాకేస్తున్నట్టు. అలాగే ఈశ్వరుడు పాదాలను ఎవడైతే ఆశ్రయించారో వాళ్ళు మనసులో ఉన్న మలినమంతా కూడా ఈశ్వరుడు నాగుతాడటండి అంటాడు కృష్ణుడు. నీకు ఆ పాదాల మీద భక్తి కుదరడు, కానీ నీ ప్రయత్నానికి అసాధ్యం ఉంది, నీ సాధనకి అసాధ్యం ఉంది, నీ తెలివితేటలకు అసాధ్యం ఉంది, ఆయన గ్రహానికి కూడా అసాధ్యం ఉందా? ఎక్స్ప్రెషన్ చూడండి, మీ తెలివితేటలకి అసాధ్యం ఉండొచ్చు, అలాగే మీ సాధనకు కూడా అసాధ్యం ఉండొచ్చు, మీ ప్రయత్నానికి కూడా అసాధ్యం ఉండొచ్చు, కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి అసాధ్యం అంటూ లేదు. ఆ ఈశ్వరుని డిక్షనరీలోనే లేదట, జీవుడి డిక్షనరీలో అసాధ్యం ఉండటండి, చాంబర్స్ డిక్షనరీలో, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అసాధ్యం ఉండొచ్చు, కానీ ఈశ్వర్ డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే మాటకి అర్థమే లేదు. అసలు ఇంపాసిబుల్ అనే మాట లేదు. అసలు ఎవరి డిక్షనరీలోనే? ఈశ్వర డిక్షనరీలో. అక్కడికి వెళితే కదనే మనకు ఆనందం అంది. ఈ మాటల్లో ఏముంది, ఈ చేతల్లో ఏముంది, ఈ ఊహల్లో, ఈ సంకల్ప ఇక ఇమాజినేషన్లో ఏముందండి? అక్కడికి వెళ్ళాలి. ఈ మాట నాకు రిపీటెడ్గా గుర్తుకొస్తుంది. నీ నోటితోటి ఏది మాట్లాడినా అది నిజం కాదు. నీ మనసుతోటి ఏది సంకల్పించినా అది నిజం కాదు. ఈ రెండింటికి అతీతంగా ఉంది సంకల్పం. ఇప్పుడు ఇంతకీ ఏమంటున్నాడంటే, ఈ రూపబుద్ధి, నామబుద్ధి, ఈ లోకబుద్ధి, ఈ పోవటానికి ఎంత టైం పడుతుంది? వాడి దయ్య ఉండాలి. కానీ ఎవడు దయ్యం? ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడు దయ్య కాదు, ఈ హృదయంలో ఉన్నవాడు దయ్య. ఇక్కడ భగవాన్ చెప్పింది, ఆ దయ చూపించేవాడిని హృదయంలో ఉన్నవాడు, వాడి దయ ఉండాలి. కానీ ఈ రూపబుద్ధి, ఈ నామబుద్ధి, ఈ లోకబుద్ధి, ఈ శవబుద్ధి పోవటానికి ఎంత టైం పడుతుంది? వాడు దయ ఉంటే, వాడు అనుగ్రహం ఉంటే, నథింగ్ ఇజ్ ఇంపాసిబుల్ ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. నథింగ్ ఇజ్ ఇంపాసిబుల్. దైవానుగ్రహానికి ఏది అసాధ్యం అంటే ఏమీ లేదు. అసలు నీ మనస్సు పరిశుద్ధం అవటానికి ఎంత టైం పడుతున్నాడు? అనుగ్రహం ఉంటే నీ మనస్సు నిర్మలం అవటానికి, నీ మనస్సు పవిత్రం అవటానికి అనే దయ్యంతో ఈశ్వరానుగ్రహం నువ్వు సంపాదించావనుకో, నువ్వు రూపాయలు సంపాదిస్తే బజారులో వస్తువు కొనుక్కోవడానికి ఎంత టైం పడుతుంది? సంవత్సరం పడుతుందా? అదేవిధంగా ఈశ్వరానుగ్రహం నువ్వు సంపాదిస్తే నీ మనస్సు నెమ్మదవటానికి, నీ మనస్సు పవిత్రం అవటానికి ఏమైనా సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నావా? ఆయన దయ నీకు లభించడం, నీ మనస్సు పవిత్రం అవటం రెండు ఒకేసారి సైమల్టేనియస్గా ఒకేసారి జరిగిపోతాయి. అయితే నీకు కనిపించే రూపాలని నిజం అనుకోకు. ఆ రూపాలకి ఆధారంగా ఉన్న సత్యం ఒకటే నిజం. ఆ రూపాలకి నామాలకి ఆధారంగా ఉన్న సత్యము నిజం. సత్యము నిన్ను ప్రలోభం పెట్టదు. ఓ రూపము నామము నిన్ను ప్రలోభం పెడుతుంది. సద్గతి చెప్తున్నాడండి, నిజము నిన్ను ప్రలోభం పెట్టదు. నీ హృదయంలో ఉన్న సత్యం నిన్ను ప్రలోభం పెట్టదు. రూపము నామము నీ యశస్సు కాంక్ష, ఈ లోకానికి సంబంధించినటువంటి వస్తువుల మీద మన కాంక్ష అయ్యి ప్రలోభ పెడతాయి. కానీ నీ లోపల నిజం నిన్ను ప్రలోభ పెట్టదే. ప్రపంచం నిన్ను మిస్లీడ్ చేయడమే దాని పని. ఒక్క తోట వంకర ఎవరు తీయగలడం? ఒక్క తోట వంకరగా ఉంది సగం. అలాగే లోకానికి ఇంకో పని లేదు, నేను ఎంచేపు ప్రలోభ పెట్టమే లోకం యొక్క ప్రయోజనం. అంటే స్వామి శివానంద్ చెప్తాడు, ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ లోన్, ఇఫ్ యూ వాంట్ ట్రూత్ అండ్ ట్రూత్ లోన్, ఇఫ్ యూ వాంట్ లిబరేషన్ అండ్ లిబరేషన్ లోన్, కిక్ దిస్ వరల్డ్ మెరిసిలెస్ ల్యాండ్. నలుగురు అన్నదమ్ములకు వాటాలు పంచిపెట్టారనుకున్న తల్లిదండ్రులు ఒకడు బాగుపడతాడు, లేదా ఇంకోటి పాడైపోతాడు, ఇవన్నీ ఎవరికి బాధ్యత? వాడు వాడు స్వభావం, వాళ్ళు వాళ్ళు ప్రార్థాన్ని బట్టి వాళ్ళు బాగుపడేవాడు ఉంటాడు. ఒక పాడే లోకం ఎప్పుడూ సమానంగా ఉండదు. దాని పోకడేది ఎప్పుడూ హెచ్చు తగ్గులు ఉంటాయి. ఏ యుధం వచ్చినా, కమ్యూనిజం వచ్చినా, గాంధీ యుధం వచ్చినా, శాస్త్రయుధం వచ్చినా, లోకంలో ఎప్పుడూ హెచ్చు తగ్గులు ఉంటాయి. సమానం చేసే సమస్య లేదు. లోకం కుక్క తోక ఎటువంటిది, లోకం కూడా అటువంటిది. ఈ ఎటర్నల్ ట్రూత్స్. ఎవరి మీద కోపం మీద రాసిన రచనలు కాలేదు, లేదా అసూయ మీద రాసింది కాదు. దిస్ ఇస్ ఎటర్నల్ ట్రూత్. ఈ నిజం ఇప్పుడు చదివితే ఎంత నిజమో 1000 సంవత్సరాల తర్వాత చదివిన తర్వాత కూడా అంతే నిజం. ఆ వాక్యం ఫుల్ స్టాప్ కానీ కామా కానీ మనం మార్చడానికి లేదు. దానికి ఏమన్నా మెడిసి లేనే లేవు. లోకానికి పనేది నేను ప్రలోభ పెడుతూ ఉంటుంది. లోకం లోకం యొక్క పనేది అంటే లోకం అంత చూస్తున్నావో నీకు ప్రలోభం తప్పదు. నీ చూపు అటు కాదు, ఇటు చెప్పు. ఇటు ఈశ్వరుడి పాదాల వైపుకి చెప్పు. నీ చూపు పెర్ఫెక్షన్ వైపుకి చెప్పబోయా, ఎంజాయ్మెంట్ వైపుకి కాదు, పెర్ఫెక్షన్ వైపు చూపు. పెర్ఫెక్షన్ ఇస్ వన్ థింగ్ అండ్ ఎంజాయ్మెంట్ ఎనదర్. నీ చూపు పెర్ఫెక్షన్ వైపుకి చెప్పు. లోకంలో ఎన్నో ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి నీ మనస్సును ఆకర్షించడానికి, నేను పతనం చేయడానికి. లోకం అంటే కుక్క తోక లాంటిది. అంటే అది ఈశ్వర అనుగ్రహం ఉంటే నీ హృదయంలో ఉన్నటువంటి సత్యం విషదం అవ్వకుండా ఉంటుందా? అంటే ఈ విషదం అయ్యే తీరుతుంది. ఈశ్వరానుగ్రహం ఉంటే నీ మనసు, నీ హృదయంలో ఉన్న సత్యం నీకు తెలియకుండా ఉంటుందా? నీ అండర్స్టాండింగ్కి అందకుండా ఉంటుందా? ఆ సత్యాన్ని అర్థం చేసుకునే బుద్ధి ఆయన ఇచ్చేస్తాడు కదా. ఆ బుద్ధి ఆయన ఇచ్చేశాక నీకు అవగాహన కాకుండా ఎలా ఉంటుంది? నీకు లెక్క ఎలా చెయ్యాలో ఆ బుద్ధి ఈశ్వరుడు ఇచ్చినప్పుడు లెక్క నీకు ఆన్సర్ రాకుండా ఎలా ఉంటుంది? అదేవిధంగా నీ హృదయంలో ఉన్న సత్యం నీకు ఎలా తెలియబడుతుందో అటువంటి బుద్ధిని ఆయన ఇచ్చినప్పుడు నీకు తెలియబడకుండా ఎలా ఉంటుంది? ఆ బుద్ధిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు. ఆయన పాదాలను ఆశ్రయించు. ఆయన కరుణామయుడే, ఆయన కరుణామయుడే. దోళ్ళలో మా పొలం వెళ్ళి పచ్చగడ్డి తినేసి వచ్చేస్తాయి ఇంటికి. పొలాన్ని పచ్చగడ్డి తింటా ఇంటికి వచ్చేసి మీరు ఎప్పుడు నాకు చూస్తామండి, ఆ చిన్న గడ్డిని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని మళ్ళీ నెమరేసుకుంటా ఉంటాయి. ఆ దోళ చేసే పనే మనం చేయమంటున్నారు ఇక్కడ రమణాచార్యుడు. అయ్యి మీ దోళపాకల్లో గెలిచోండి, పొలాన్ని పచ్చగడ్డి తినొచ్చేసి ఇంటికాడ కూర్చుని నెమరేసి నోట్లోకి వస్తుంది, నెమరేసుకుని మళ్ళీ లోపలికి వెళ్తా ఉంటున్నాం. అంటే మీరు శ్రవణం చేస్తున్నారు, మరణం చేయటం లేదు. వింటలు వింటున్నారు, ఇంటికి వెళ్ళించారు, మనసులో తిప్పు. మనకు విన్నది ఏంటి, ఇవాళ మనం అర్థం చేసుకున్నది ఏంటి, ఇవాళ సబ్జెక్ట్ ఏంటి, ఏం విన్నాం. పోనీ కొన్ని మాటలు కాకపోతే కొన్ని అయినా జ్ఞాపకం ఉన్నాయి కదా. ఒక్క మాట ఇందులో మనకు పనికొచ్చే మాట ఏముంది, దాన్ని మీ మనసులో మననం చేయటం లేదు, నెమరేసుకోవటం లేదు. శ్రమణం ఉంది కానీ చాలా మందికి, భక్తులకు కూడా, ప్రాపంచిక మనుషులు వదిలేయండి, శ్రద్ధగా శ్రమణం చేసేవాళ్ళు కూడా మననం చేయటం లేదు. మననం చేయకపోతే నీకు ఎలా వంట పడుతున్నావయ్యా? అన్నం తింటే సరిపోదు, నీకు అది జీర్ణం అవ్వాలి కదా. జీర్ణం అవ్వకుండా నీకు శక్తి ఎలా వస్తుంది, ఎనర్జీ ఎలా వస్తుంది? ఇట్ ఇస్ నాట్ వాట్ యు ఈట్ బట్ వాట్ యు డైజెస్ట్ దట్ మేక్స్ అస్ స్ట్రాంగ్. ఈ దోషం భక్తులు అందరిలో ఉంది, మన అందరిలో ఉంది ఈ దోషం. మీలో ఉంది, నాలో ఉంది, వింటాం కానీ మననం చెయ్యం. మననం చెయ్యమనుకున్నది మనం మనకు వంట పట్టదు, అంటే మన గుండెకి పట్టదు, మన బుద్ధికి తగలదు. అది వింటాం వింటాం, ఏదో 2 గంటలు 3 గంటలు వింటాం, తర్వాత మననం చేయటం అసలు మరణానికి రానివ్వం. మరణానికి రాకుండా నీకు అది ఎలా వంట పడుతుంది? నువ్వు కుంచెల బియ్యం అన్నం తిన్నా, అది ఒక్క గింజ కూడా నీకు అరగదనుకో. అరగకపోతే ఏం ప్రయోజనం, తిన్నా ఏం ప్రయోజనం? అడిగితే కదా నీకు బలం వచ్చింది, అరగకుండా నీకు బలం ఎలాగా వస్తుంది? మాయ అనేది ఒక దుష్ట శక్తి లాంటిది. మాయ అనేది ఒక దుష్ట శక్తి లాంటిది, పీడించేస్తుందండి మాయ. ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించకుండా నువ్వు మాయలోంచి బయటకు రాలేవు. నువ్వు ప్రపంచాన్ని ధ్యానం చేస్తాంటే, ప్రపంచాన్ని స్మరిస్తాంటే మాయ నిన్ను విడిచిపెట్టదు. అంటే ప్రపంచం గురించి ధ్యానం చేసే బదులు, విషయాల్ని ధ్యానం చేసే బదులు, ఈశ్వరుడి పాదాలను, ఈశ్వరుని ధ్యానం చేస్తాంటే మాయ నిన్ను విడిచిపెడుతుంది. ఈశ్వరుడి పాదాలని ఆశ్రయించుకున్నా మటుకు నీకు మాయ దారిపోదావు. నువ్వు ప్రపంచాన్ని ధ్యానం చేస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు నేను దేవుణ్ణి ధ్యానం చేస్తున్నాను, నువ్వు చేసేది ప్రపంచాన్ని ధ్యానం చేస్తున్నావు. నీకు ఆత్మకి విషయ చింతనే కానీ నీకు ఆత్మచింతన లేదు. కానీ విశేషచింతన చేస్తూనే ఆత్మచింతన చేస్తున్నాను అనుకుంటున్నావు. మెడ్రాసు వెళ్ళి ట్రైన్లో కూర్చుని కలకత్తా వెళుతున్నావు అనుకోవటం ఎటువంటిదో. విశేషచింతన చేస్తూనే ఆత్మకి సమీపం అవుతున్నాను అనుకోవటం కూడా అటువంటిదే. నువ్వు లోకాన్ని ధ్యానం చేస్తూ, లోక విషయాల్ని స్మరిస్తూ, నేను ఈశ్వరుడి పాదాన్ని స్మరిస్తున్నాను, ఈశ్వరుని ధ్యానం చేస్తున్నాను అనుకోకు, దానివల్ల ప్రమాదంలో పడతావు. అంటే ఇంతకీ ఏమంటున్నాడంటే భగవాను, నువ్వు నీ హృదయంలో సత్యమే కావాలనుకో, ఇంకేమీ అక్కర్లేదు అనుకో. నీకు ఇప్పుడు లోకం నిజనే అంగీకరించవలే. మళ్ళీ వచ్చాడు మొదటికి, వెళ్ళి 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 సడన్ గా బ్రేక్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. నీకు అన్నీ కావాలనుకో, దేవుడు కావాలి, అన్నీ కావాలనుకో, నీతో ఇబ్బంది లేదు. నీకు అన్నీ కావాలి, దేవుడు కావాలనుకో, వాళ్ళతో పెద్ద ఇబ్బంది లేదు. నీకు ఏమీ అక్కర్లేదు అనుకో, దేవుడే కావాలనుకో, సత్యమే కావాలనుకో, నీ హృదయంలో నిజం ఒకటే కావాలనుకో, అప్పుడు లోకము నిజము కాదని అంగీకరించబడే. నీకు దేవుడు కావాలి, అన్నీ కావాలనుకుంటే ఒకవేళ నిజం అనుకున్నా ప్రమాదం ఏమి లేదు. ఎత్తుగడ చూడండి, ఆ సబ్జెక్టులో ఎత్తుగడ చూడండి. నీకు నిజం ఒకటే కావాలనుకో, నీ హృదయంలో నిజం ఒకటే కావాలనుకో, ప్రపంచం మిథ్య అని అంగీకరించబడే. కాదు లోకం కావాలి, దేవుడికి కావాలి, అన్నీ కావాలనుకో, లోకం మిథ్యను అంగీకరించకపోయినా ఇబ్బంది లేదు. ఒకటే కావాలనుకో, ట్రూత్ ఒకటే కావాలనుకో, నీ హృదయంలో నిజం ఒకటే కావాలనుకో, ఆ నిజం ఏదైతే అమృత వస్తువో, అమృత వస్తువు ఒకటే కావాలనుకో, అప్పుడు లోకం నిజమని నువ్వు అంగీకరించవలే. దీంతో డ్రీమ్ తోడు సమానంగా నువ్వు చూడవలసిందే. ఎందువల్ల ఇటువంటి భక్తులు అడుగుతున్నాడే, లోకం నేను నిజం అనుకుంటే నాకు వచ్చిన నష్టం ఏంటి? లోకం నిజం అనుకుంటే నాకు వచ్చిన నష్టం ఏంటంటే, భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు అది వాస్తవం అనుకుంటావు అనుకో, అది నిజం అనుకుంటావు అనుకో, నీ మనసు దాని వెనకాలే పరుగులు తీస్తూ ఉంటుంది. లోకాన్ని నువ్వు నిజం అనుకుంటావు అనుకో, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా లోకం లోకం వెనకాల నీ మనస్సు పరుగు తీస్తూ ఉంటుంది. ఆ రోజు కారు దైవానికి దూరం అయిపోతావు, లోకానికి దగ్గరైపోతావు. మామూలు వాళ్ళు మాట వదిలేండి, మనం కూడా ఆ రోజు కారు దైవానికి, అంటే మనస్సు లోకం వైపుకి ఎక్కువ పరిగెడతావు అనుకో, దేవుడికి దూరం అవుతావు, లోకానికి దగ్గర అవుతావు. నీకు తెలియకుండా జరిగింది అదే. లోకం నిజమనుకున్నంత కాలం లోకం కూడా మనస్సు పరిగెత్తున్నట్టు పరుగులు తీస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారంటే, భగవాన్ నసక చీకట్లో ఒకసారి తాడి పాముగానే కనిపిస్తుంది, తాడేది నీకు పాముగా కనిపిస్తుంది. ఒక అది ఎన్ని సాధనలు చేసినా నీ కళ్ళకి పాము కింద కనిపిస్తున్నంత కాలం నీకు భయం పోతుందా అని అడుగుతున్నారు భగవాన్. నువ్వు ఎన్ని సాధనలు చేసినా అది తాడు పాము కింద కనిపిస్తున్నంత కాలం నీకు భయం పోతుందా? భయం పోదు. అది పాము కాదు తాడని తెలిసినప్పుడు నీకు భయం పడాలని నీకు భయం రాదు. ఇప్పుడు తాడిని సర్పంగానే చూస్తాం అనుకో, తాడిని సర్పంగానే చూస్తాం అనుకో, నీకు భయం వల్ల వచ్చే వికారాలన్నీ వచ్చేస్తాయి. అలాగే నువ్వు బ్రహ్మమును ప్రపంచంగానే చూస్తున్నావు, తాడిని సర్పంగా చూస్తే ఎన్ని వికారాలు వస్తాయి, బ్రహ్మమును కూడా ప్రపంచంగా చూసినప్పుడు అన్ని వికారాలు నీకు వచ్చేస్తాయి. అది పాము కాదు అది తాడే అని నువ్వు గుర్తించావనుకో, అప్పుడు నీకు వికారాలు ఏమైనా ఏదైనా వికారాలు వస్తాయి, వికారాలు రావు. అప్పుడు పాము ఏమైంది? పాము ఎక్కడికైనా పారిపోయిందా? పారిపోయి ఎక్కడ కలిసిపోయింది? తాళ్ళు కలిసిపోయి. అలాగే నీకు బ్రహ్మానుభవం వచ్చిన తర్వాత కూడా ఈ లోకం కూడా బ్రహ్మంలో కలిసిపోతుంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు తాడు మీకు పాము కింద కనిపిస్తుంది, అది తాడే. రెండు లేవు అక్కడ ఒకటే. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, రెండు లేవు ఒకటే. తాడే పాము కింద కనిపిస్తుంది, అలాగే నీకు బ్రహ్మమే లోకం కింద కనిపిస్తాను. నీకు తాడు నువ్వు పాముగా చూసినప్పుడు కూడా పాముగా లేదు, తాడుగానే ఉంది కానీ కనిపిస్తుంది అలాగ. అలాగే బ్రహ్మను లోకంగా చూసినప్పుడు కూడా లోకంగా లేదు, బ్రహ్మగానే ఉంది కానీ ఇది లోకంలాగా కనిపిస్తాను. ఇది సబ్జెక్ట్, బాగా అర్థం చేసుకోండి. మీ దృష్టిలో దోషం పోతే ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది, అలాగే మన బుద్ధిలో ఉన్న దోషం పోతే హృదయంలో ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది. ఆ బుద్ధిలో ఉన్న దోషాన్ని పోగొట్టుకోవడానికి మీ తెలివితేటలు చాలు, మీ ప్రయత్నం చాలదు. ఈశ్వరుని యొక్క పాదాలను ఆశ్రయించవలసిందే. ఆయన కరుణ వల్ల, ఆయన దయ వల్ల, కేవలం ఆయన దయ వల్ల మాత్రమే మనకి ఆ మనసులో ఉన్న మలినం, మనసులో ఉన్న బుద్ధిలో ఉన్న దోషాలు ఎప్పుడు పోతాయి? ఈశ్వరానుగ్రహం లేకుండా, కేవలం మన స్వప్రయత్నం వల్ల, ఈశ్వరానుగ్రహం లేకుండా, ఈశ్వర దయ లేకుండా, గురువు యొక్క కృప లేకుండా ఆ బుద్ధిలో ఉన్న దోషం పోదు. మనం ప్రయత్నం చేయొచ్చు, మనం తెలివితేటలు ఉండొచ్చు, అంత మాత్రం చేత మన ప్రయత్నం వల్ల పోయేది కాదు అది, అది సర్జరీ వల్ల తీసేసుకునేది కాదు. ఈశ్వరానుగ్రహం ఉండవలసిందే, గురువు అనుగ్రహం ఉండవలసిందే, హ్యూమన్ ఎఫర్ట్ ఉండవలసిందే.
అరుణాచల శివ
అంటే నిజ దేహంతో తాదాక్ష్యం పొందుతున్నటువంటి నేను, దేహంతో తాదాక్ష్యం పొందినటువంటి తలంపుని ఐన్స్టీన్ అంటున్నాడు విచారణ చేయకుండా అలా వదిలేస్తున్నారంటే దానివల్ల నీకు నొప్పి వస్తుంది కదా, పెయిన్ వస్తుంది కదా. మరి పెయిన్ వచ్చినప్పుడు విచారణ చేయాలి కదా. శరీరానికి రోగం వస్తే ఎన్ని ఇన్వెస్టిగేషన్లు, బ్లడ్ పరీక్ష, మాంసం పరీక్ష, మూత్రం పరీక్ష, మల పరీక్ష, ఎన్ని బాడీ అంతా ఇన్వెస్టిగేషనే కదా. ఇంకా ఎక్స్రేలు తీయటం, చిన్న రోగం వస్తే 90 ఇన్వెస్టిగేషన్లు ఆ బాడీకి. మరి ఇన్ని ఇన్వెస్టిగేషన్లు చేసుకుంటూ పోతున్నారే, మీ దేహానికి రోగం వస్తే ఆ దేహానికి ఉన్న నొప్పే తొలగించుకోవడానికి, ఈ దొంగనేని నీ నిజాన్ని నీ దేహత నేను మీరు కూడా వేసుకుని ఎంత దుఃఖం పడుతున్నారు? దాని గురించి ఇన్వెస్టిగేషన్ మీకు అక్కర్లేదా? దాని గురించి మీరు ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదా? ఇంక అంచేపు మల పరీక్ష, మూత్ర పరీక్ష ఇదే పనా? ఇంకా దాని గురించి విచారణ అక్కర్లేదా? ఈ దొంగనేని గురించి విచారణ అక్కర్లేదా? ఇంక 24 గంటలు మల పరీక్షనే. ఏ నేను మిమ్మల్ని బాధపడుతుందో, మీ దుఃఖానికి ఏ నేను కారణమో దాని ఎందుకు మీరు విచారణ చేయరు? అది మీకు పెయిన్ తీసుకొస్తాను కదా. మరి ఏమంటే మరి దాని విచారణ చేస్తే మాకు ఎంతో కొంత పెయిన్ వస్తుంది, మరి విచారణ చేయడానికి కూడా ఎఫర్ట్ పెట్టాలి కదా, ఎంతో కొంత పెయిన్ వస్తుందని మీరంట అంటే ఐన్స్టీన్ ఏమంటున్నాడంటే పెయిన్ లేకుండా గెయిన్ ఎలా వస్తుంది అంటున్నాడు. ఏమీ కష్టపడకూడదు సంపాదన వచ్చేయాలంటే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
మీరు ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా గురువుగా తీసుకోవచ్చు. అన్ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, రిటన్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ ఇస్ అన్ఎమోషనల్. అలాగని ముద్దిగా ఉండదు భాష కానీ మాట కాను, చాలా చైతన్యవంతంగా ఉంటుంది, కాంతితోటి శాంతితోటి ఆ మాటను నిండే ఉంటుంది. రిటన్ ఎక్స్ప్రెషన్ కానీ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ ఇట్ ఇస్ అన్ఎమోషనల్. ఎక్కడ మీకు ఆలోచన ఉద్రేకం కనపడదు. ఒకవేళ మనం ఉద్రేకపరుస్తాం అనుకోండి, ఆయన ఇష్టం మన మాటలకు ఉద్రేకపడ్డా అంతక్షారపడు. ఒకవేళ అనిష్టని మనం ఉద్రేకపరచడం ప్రయత్నం చేస్తాం అనుకోండి అంతక్షారపడు. అంటే ఆయన అనేవాడు మీ మాటలు విని నా బుర్రను ఎక్కడ నేనే పాడు చేసి ఎక్కడ పాడు చేసుకుంటానని. నా బుర్ర నేను సత్యాన్వేషణ కండిషన్లో పెట్టుకోవాలి కదా, మీ మాటలకు నా తలకి ఎక్కడ నేను ఎక్కడ పాడు చేసుకుంటానని. అలా పాడు చేసుకుంటే సత్యాన్వేషణకి బ్రెయిన్ పనికిరాదు కదా అని. అన్ ఎమోషనల్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ ఇది అన్న ఎమోషనల్, రిటన్ ఎక్స్ప్రెషన్ ఇది అన్న ఎమోషనల్. గ్రేటెస్ట్ సైంటిస్ట్, గ్రేటెస్ట్ ఫిజిస్ట్ అండ్ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్, నేచర్ హ్యాజ్ ప్రొడ్యూసర్ హెజ్ ఏ వండర్ఫుల్ బ్రెయిన్, సచ్ ఎ మార్వలస్ బ్రెయిన్. మీరు ఏదైనా రాసి ఐన్స్టీన్కి ఇస్తారనుకోండి, అర్థమైతే అర్థమైందని చెప్తాడు, అర్థమైపోతే నాకు అర్థం లేదని చెప్తాడు కానీ మిమ్మల్ని ఏమి విమర్శించడు. మీరు మనం ఒకసారి గట్టిగా అరుచుకుంటాం చూడండి, అరుచుకోవటం ఐన్స్టీన్స్ వస్తాం అంటే ఐన్స్టీన్. ఆ కారణం డిసీజ్ మూలం రూట్ కనుక మీరు పట్టుకుపోతే ఎల్లర్లోంచి 1000 జన్మల తర్వాత కూడా ఎల్లర్లోంచి బయట మీరు పడలేరు. దిస్ ఇస్ అనుష్ఠాన వేదాంత, దిస్ ఇస్ ప్రాక్టికల్ సైన్స్, దిస్ ఇస్ నాట్ థియరీ, దిస్ ఇస్ ప్రాక్టికాలిటీ. మీకు అసలు డిస్టర్బెన్స్ కారణం ఏంటి? దేహం కాదు, దేహంతో తాదాత్యం పొంది ఐనస్టే. కృష్ణుడు చెప్పిన మాట ఏంటమ్మా దీప, వాట్ ఎవర్ ఈజ్ అట్టారడు బయటం, ఆ గుండెని తాగుతుంది మాటమా, అతకి రిపీటెడ్గా వచ్చి తాగుతుంది భగవంతుడి ఉపవాచ, భగవంతుడి ఉపదేశం. వాట్ ఎవర్ ఈజ్ అట్టారడు బై ద టంగ్, వాట్ ఎవర్ కెన్ సీవ్డ్ బై ది మైండ్ ఈజ్ అన్ట్రూ, ఈజ్ అన్రియల్. అకార్డింగ్ టు లార్డ్ కృష్ణ, అకార్డింగ్ టు గాడ్ కృష్ణ, ఆ కృష్ణుడు ఎవరండి? అనుకుంటే ఎవరలేదు అట్టిన దేవుడు, సహజంగా దేవుడు అట్టండి. అందుకని ఏదో చేసి ఏదో చేసి దేవుడు అవ్వలేదు అట్టింది, న్యాచురల్గానే దేవుడు అని. ఈ ముక్కులో గాలి చూసుకుని వారం రోజులు ట్రైనింగ్ అయ్యి దేవుడు అవ్వలేదని. ఇప్పుడు మీరు అయినస్సులు ఇప్పుడు ఎవరో చేతిలో వైకుంఠాన్ని పెడితే వైకుంఠంలో పెట్టేస్తా ఉంటే నమ్మకండి మీరు. ఇంకో వారం రోజులు ట్రైనింగ్ కావండి, మీ చేతిలో మేము వైకుంఠాన్ని పెట్టేస్తా ఉంటే ఈ మాటకు నమ్మకండి. అలా అయినస్సులోంచి మీరు బయటకు వస్తేనే కానీ టూత్ మీకు రివీల్ కాదు కదా, మీరు ట్రైనింగ్ అయినా అవ్వకపోయినా. ఇది అడ్డదారుల వల్ల ఏదో సంపాదించేద్దాం, అడ్డదారుల వల్ల ఏదో పొందేద్దాం అని అనుకోకుండా ఒకసారి ఉన్నత పోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మధ్వాచార్యులు వారు అన్నారు, భారతంలో భగవద్గీత ఉంది, విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, అందుకే అది మహాభారతం అయింది. ఆ రెండూ లేకపోతే అది మహాభారతం కాదు, భారతమేనా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ. ఈ మధ్యన ఒకరు నేను అంటున్నారు, ఏమంటే మీరు ఇప్పుడు నారాయణ అనుకుంటారంటే, ఈ మధ్యన ఎవరన్నా మా స్నేహితుల్ని అడిగాను, భగవంతుడి పేరండి ఇది అన్నారు. నాకు సిగ్గేసింది, ఏంటండి ఎప్పుడు చూసినా మీరు నారాయణ నారాయణ, ఆయన ఎప్పుడు ఇదే అని, కూర్చుంటే నారాయణ ఉంచుంటే నారాయణ, ఇప్పుడు మనం చూశారనుకోండి నారాయణ నారాయణ కూర్చొని అంటారు. ఏంటండి ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ అంటే అన్నారు. నారాయణ అంటే ఎవరు అనుకుంటున్నారు? భగవంతుడి పేరే, దేవుడి పేరు. జీవుడి పేరు కదటండి, దేవుడి పేరు, శరీరం ఒక శరీరానికి పేరు కదటండి. ఇది నారాయణ, దేవుడి పేరండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ.